ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార.
వెలుగు బాట నడిపించు
సిలువ కాంతి ధార,
వెలుగు బాట నడిపించు
సిలువ కాంతి ధార,
నవ్య లోక పదము చూపు
దివ్య కాంతి ధార.
ప్రభునందు ప్రియులైన ప్రేమధార శ్రోతలకు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అతి త్వరలో వేయించేనున్న పరమవరుని నామంలో శుభవందనాలు. గత వారమంతా ఎలా గడిచింది? బహుశా పెళ్లిళ్ళు పేరంటాలు విందులు వినోదాల కాలం ముగిసిపోయి ఉంటుంది కదా. కాని రేడియో ప్రముఖంగా మనం వింటున్న ఈ అధ్యయనాల్లో విందు కాలం ఆరంభం కానుంది. అందులోనూ అది ఒక విచిత్రమైన విందు. ప్రపంచంలోనే ఎవ్వరూ జరిపించలేనంతగా విందు కార్యక్రమాలు జరిపించాడు ఒక మహారాజు. ఒకటా రెండా ఏకంగా 6 నెలలు, దరిదాపు 180-181 రోజులు. అన్ని రోజులు అన్ని 100ల మందికి, అందులోనూ సామంతులు, సంస్థానాధీశులు, సామ్రాజ్యాధినేతలు, ఆయా రాష్ట్రాల అధిపతులు, ఇంతమందికి ఇన్ని రోజులు, పైగా రాజభోజనం. ఇది కళ నిజమా అనిపిస్తుంది కదా. అసలు ఇంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింటుంది? ఇంత ఖర్చు పెట్టడానికి ఆ ధైర్యం ఎలా వచ్చింది? బహుశా ఇటువంటి ప్రశ్నలు మీకు కూడా తలెత్తి ఉంటాయి. సరే, ఆ ప్రశ్నలకు సమాధానాలు లేక ఆ సందర్భానికి తగిన వివరణ ఈ వర్తమానంలో విందురు గాని. అయితే ఇప్పుడు ఈ విందు సందర్భంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బహు త్వరలో ఈ భూలోకంలో కాదు, ఆకాశంలో అంతకన్నా కాదు, ఆ మధ్యాకాశంలో ఒక గొప్ప విందు జరగబోతుంది. సరిగ్గా 7 సంవత్సరాలు, అంటే 84 నెలలు, 2555 రోజులు. అన్ని రోజులు రాజభోజనం కాదు, రారాజు భోజనం, పరమాహారం. ఎంత అద్భుతమో కదా. మరైతే ఆ మహావిందుకు రావటానికి ఈ రేడియో ముందు కూర్చున్న మీకు మీ కుటుంబానికి ఆహ్వానపత్రిక వచ్చిందా? రాలేదు అంటే గాని మీరెంతో దౌర్భాగ్యస్థితిలో ఉన్నారన్నమాట. ఆహ్వానపత్రిక వచ్చిందంటే గాని మీరొక విధంగా ధన్యులైనట్లే. ఆహ్వానపత్రిక వచ్చేసింది కదా అని, ఆ దినానికి ఇంకా సమయం ఉంది కదా అని నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అజాగ్రత్తగా ఎప్పటినుంచే సరైన సిద్ధపాటు లేకుండా ఉంటే గాని ఆ విందుకు మీరు పోలేని పరిస్థితిలో ఉండిపోతారేమో. జాగ్రత్త సుమా, విందుకు సమయం అయ్యింది. ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినిపించేటప్పటికీ పెండ్లి విందుకు బయలుదేరిన 10 మందిలో 5గురే విందుకు వెళ్ళగలిగారు, 5గురు బయట ఉండిపోయారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అందుకు కారణం ఏమిటో మీకు కూడా తెలుసు కాబట్టి మరలా వివరించాల్సిన పని లేదనుకుంటున్నాను. అయితే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది పరిశీలించి చూసుకోవాలి. వాక్య ధ్యానం, ప్రార్థనా సమయం, పరిశుద్ధుల సహవాసం కలిగి విందులో ప్రవేశించే అర్హత పొందాలి. అందుకు ప్రతిదినం సిద్ధపడి ఉండాలి. సరే, ఈరోజు పాఠంలో కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహనకు సంబంధించి కొన్ని ప్రత్యేక సందర్భాలతో కూడిన పాఠాన్ని, అంటే భార్యాభర్తలిరువురు తాము ప్రవర్తించవలసినట్లు ప్రవర్తించకపోతే అంతా కలవరమే, అదెంతో దురదృష్టకరమే అనే విషయాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. ఇంకా మనిషి స్వాభిమానం అవమానానికి దారితీస్తుందని, ఆవేశం, ఉక్రోషం తనకే కాదు తన ఇల్లంతటికీ ఘోష కలిగిస్తుందని, త్రాగుడు దురలవాటు ఎంత గొప్పవాణ్ణైనా తప్పుదారి పట్టిస్తుందని, మతిహీనుడుగా తెలివి మాలినవాణ్ణిగా చేసేస్తుందనే సత్యాలను ఈనాటి కార్యక్రమంలో వినబోతున్నాం. మరిక ఎస్తేరు గ్రంథ శీర్షిక గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం.
శ్రోతలు బాగున్నారా? కుటుంబంలో పిల్లలు పెద్దలు అంతా కులాసాగా ఉన్నారా? మీ ఇంట్లో చంటి పిల్లలు ఎలా ఉన్నారు? బడికి వెళ్లే పిల్లలు శ్రద్ధగా చదువుకుంటున్నారా? యువతీ యువకులారా, మీరెలా ఉన్నారు? శోధనలను జయించడానికి మీకు యేసుక్రీస్తే మాదిరి. పరిశుద్ధాత్మ సాయంతో యేసును అనుకరించగలరు, అనుసరించగలరు. ఇతరులు మనకు హాని చేసినప్పుడు వారిని క్షమించగలగడం గొప్ప కృప. పూర్వం ఒక క్రూరుడైన యజమాని క్రీస్తును ఎరగని మనిషి, అతని కింద ఒక విశ్వాసి పనిచేస్తుండేవాడు. యజమాని ఒకరోజు తన సేవకుణ్ణి బాగా కొట్టాడు. అతణ్ణి తిడుతూ అన్నాడు, నీకు క్రీస్తు ఏమిచ్చాడ్రా? క్రీస్తో క్రీస్తో అంటూ పొద్దస్తమానం ఆయన ఊసే మాట్లాడతావు? సేవకుడు నెంపాదిగా యజమాని వైపు చూస్తూ అన్నాడు, ఇదిగో ఇదే క్రీస్తు నాకిచ్చింది. మీరు నన్ను ఇంత హింసించినా మిమ్ములను క్షమించగలుగుతున్నాను. యజమాని అవాక్కైపోయాడు. మనసులోనే అనుకున్నాడు, వీడే గెలిచాడు, నేనే ఓడిపోయాను. శ్రోతలు వింటున్నారా? రోమాపత్రిక 12:21 అంటోంది, కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించండి. సరే, ఒక క్షణకాలం తలలు వంచి నాతో ప్రార్థనలో ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. దేవా, నీ విమోచనాత్మకమైన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మీ బిడ్డలను వారి బాధలలో ఆదుకుంటున్నందుకు నీకు స్తుతి స్తోత్రములు. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నీకు మా స్తుతులు స్వామి. హృదయాలను అంతరింద్రియాలను పరిశీలించే దేవా, నీ సన్నిధిలో మా శ్రోతలు నిర్దోషులై నిందారహితులై జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్యాశీర్వాదములు మా శ్రోతలకు సమృద్ధిగా దయచేసి వారి ఆత్మలకు తృప్తి అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, నేడు మన వాక్య పఠనం ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం. ప్రతివచనం శ్రద్ధగా వినండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరాలు, హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలాడు. ఆ కాలమందు అతడు షూషను కోటలో ఉండి రాజ్యపాలన చేస్తుండగా, తన ఏలుబడియందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకు విందు చేయించాడు. పారసీక దేశము యొక్క పరాక్రమశాలులు ఘనులు సంస్థానాధిపతులు అతని సన్నిధిలో ఉండగా, అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్వాతిశయ ఘనతలను అనేక దినాలు అనగా 180 దినాలు కనపరిచాడు. ఆ దినములు గడిచిన తరువాత రాజు శూషను కోటలో ఉన్న అల్పులకేమీ ఘనులకేమీ జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినాలు విందు చేయించాడు. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన తాళ్లతో సలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిపిన తెరలు వేలాడుతున్నాయి. ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులున్నాయి. అక్కడ కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రల్లో పానమిస్తూ రాజు స్థితికి తగినట్లుగా ద్రాక్షరసమును దాసులు అధికముగా పోశారు. విందు పానము ఆజ్ఞానుసారముగా జరగటాన్ని బట్టి ఎవరూ బలవంతము చేయలేదు. ఎవరు కోరినట్లుగా వానికి పెట్టాలని తన కోట పనివారికి రాజు ఆజ్ఞలిచ్చాడు. రాణి అయిన వష్టి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు విందు చేయించింది. గమనించారా శ్రోతలు, అతని రాజ్యంలో 127 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ప్రతినిధులు వచ్చారు. మొత్తం కనీసం 2,000 మంది హాజరై ఉంటారు. దానికి ఎంత డబ్బు ఖర్చయిందో ఏమో. లోకంలో ఇంత గొప్ప విందు ఎవరూ కని విని ఉండరు. ఇదంతా దేవుడు తెర వెనుక నుంచి చూస్తూనే ఉన్నాడు. 181 రోజులు అహష్వేరోషు రాజు వీరికి భోజనాలు పెట్టాడు. 6 నెలల విందు. అతడెందుకు ఇంత గొప్ప విందు చేశాడనుకుంటున్నారు? ఇందులో గొప్ప రాజకీయం ఉంది. వీరందరి సహకారంతో రాజు గ్రీసుపై దండెత్తాలని ఎత్తుగడవేస్తున్నాడు. దానితో అతని కీర్తి పతాక స్థాయికి హెచ్చుతుంది. రాజు మరీ త్రుళ్ళిపడుతున్నాడు. అయితే దేవుడు అతడికి విజయం కలగనివ్వలేదు. అధికారం తూర్పు నుండి పడమటికి బదిలీ అయిపోయింది. తన ఐశ్వర్యం ఎంత గొప్పదో అందరికీ చూపాలని అతని తాపత్రయం. యుద్ధంలో ఎంత ఖర్చైనా తనే పెట్టుకుంటాడు. అందుకే ఇంత ఆడంబరం, అట్టహాసం. ఇంత గొప్ప విందు చేశాడు, బాగానే ఉందిగాని ఇందులో దేవుని ప్రసక్తి బొత్తిగా లేదు. అయినా ఈ సంఘటనలో కూడా దేవుని చిత్తం నెరవేరి తీరుతుంది, అది నిజం. చివరి 7 రోజుల్లో విందు పరాకాష్ఠకు చేరుకుంది. తోటలోకి అసంఖ్యాకులుగా జనం వచ్చి తిని తాగుతున్నారు. పారసీక రాజులు ఎంత ఐశ్వర్యవంతులో వారు చేసే దుబారాలో కానవస్తుంది. తన సామంతులు ఇందుమూలంగా తెలుసుకోవాలి, ఈ రాజుగారు ఎన్ని యుద్ధాలైనా చేయగలడు, ఇతనికి ఎన్నో వనరులున్నాయి, మాదీయ పారసీక రాజ్యాన్ని లోకమంతటా విస్తరింపచేయాలనే కాంక్ష అతనిలో ఉద్ధృతమైపోయింది. మరోమాట, తాగవలసిందే అని రాజు ఎవరినీ బలవంతం చేయలేదట. అది రాజుగారి శాసనం. అయితే ఈ రోజున తాగటానికి పార్టీల్లో బలవంతం చేస్తారు. తాగకపోతే వాణ్ణి అవమానపరుస్తారు. ఇది నేటి నాగరికుల సభ్యత. అదే సమయంలో రాణి అయిన వష్టి కూడా స్త్రీలకు గొప్ప విందు చేసింది. విందులు స్త్రీలకు పురుషులకు వేరువేరుగా జరిగించటం పరిపాటి. మగవారి విందులు రాజకీయ ప్రాముఖ్యం గలవి. అందుకని రాణి వష్టి ప్రత్యేకంగా స్త్రీలకు పెద్ద విందు జరిగించింది. 10వ వచనం, 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడివచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వష్టి యొక్క సౌందర్యాన్ని కనపరచాలని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సమక్షానికి పిలుచుకొని రావాలని రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేసే మెహుమాను, బిస్దా, హర్బోనా, అబక్తా, జేతరు, కర్కసు అనే 7 నపుంసకులకు ఆజ్ఞాపించాడు. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి నపుంసకుల ద్వారా ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము రావటానికి ఒప్పుకోలేదు. అందుకు రాజు మిగుల కోపించాడు. అతని కోపం రగులుకున్నది. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతిసంగతి పరిష్కరించుకునేవాడు. అతడు కాలజ్ఞానులను చూచి వారినడిగాడు. రాణి అయిన వష్టి, రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమిటి అని అడుగుతున్నాడు. శ్రోతలు వింటున్నారా, రాజు మద్యంతో బాగా మత్తుడై ఉన్నాడు. తాగకూడదు, తాను అప్పుడు తాగాల్సిన పనిలేదు, కాని బాగా తాగాడు, మత్తిల్లి ఉన్నాడు. అతిగా తాగటం మూలాన తన ఒశ్యంలో తాను లేడు. తాగి మత్తుడై ఉంటే రాజుకు పాలించే హక్కు ఉండదు. తాగుబోతు తనం ఏ దేశంలో విపరీతంగా ప్రచారంలో ఉందో ఆ జాతి ఉత్తరోత్తర అధఃపతనం చెందక తప్పదు. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠం. తాగిన మైకంలో అతడేం చెబుతున్నాడో అతనికే తెలీదు. మామూలు మనిషి అయితే అలా చెయ్యడు, చెప్పడు. రాణిగారిని అంతఃపురం విడిచి ఈ తాగుబోతుల మధ్యకు రావలసిందని కబురు చేశాడు. ఇదెక్కడి విపరీతం? గొప్ప విందు చేసి తన సామంతుల ఎదుట తనెంత ఐశ్వర్యవంతుడో, యుద్ధాలెన్నైనా అవలీలగా ఎలా చేయగలడో చాటుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు తాగిన మైకంలో వెకిలిగా వ్యవహరిస్తున్నాడు. నా రాణిని చూడండర్రా, ఈమె ఎంత అందమైందో అని అందరికీ చూపుతాడట వెర్రిబాగుల రాజు. ఏ మర్యాదస్థుడు అలాంటి పని చెయ్యడు. వస్తీ ఏమన్నా ప్రదర్శనశాలలోని వస్తువా? ఆమె పట్టపు రాణి. ఆమెను అవమానపరచటం తనను తన సింహాసనాన్ని అవమానపరిచినట్లే గదా. అయితే తాగిన మనిషికి ఈ ఇంగిత జ్ఞానం ఉంటుందా? రాజు తగుదును అంటూ సభలో ప్రకటన చేస్తున్నాడు. కొన్ని నిమిషాలలో మా పట్టమహిషి గారు రాబోతున్నారు. ఆమె అందాల రాశి. ఆమెను చూడండి. ఆమె ధరించిన అమూల్యమైన వజ్రఖచితమైన కిరీటం చూడండి. అయితే ఇంతలోకే వారి అధికారుల్లో ఒకడు వచ్చి రాజుగారి చెవిలో ఏదో గుసగుసలు చెప్పాడు. రాణిగారు ససేమిరా రాను అంటున్నారు. వస్తిరాణి రాజుగారి ఆజ్ఞను ధిక్కరించింది. రాణిగారు రావటం లేదు అనేసరికి సభలో కలకలం మొదలయింది. అతిథులలో కొందరన్నారు, రాజుగారని పేరు గొప్పేగాని ఈయన భార్య కూడా ఈయన మాటను ఖాతరు చేయటం లేదు. నిజమే, రాణి వస్తీ కొంచెం ఆలోచించి ఉండాల్సింది. తాను అలాంటి పరిస్థితిలో సభలోకి రాకూడదు. గాని రాను పో అంటే రాజుగారికి నలుగురిలో అవమానం. సామంతుల మధ్య అతడు చులకనైపోతాడు. భర్త గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పట్టపురాణిగా తనకున్నదని ఆమె మరిచిపోయింది. ఆ పరిస్థితిలో వస్తి వెళ్లి ఉంటేనే బాగుండేది. తన స్వాభిమానం కంటే రాజుగారి ఘనత తనకు ముఖ్యమని ఆమెకు తోచకపోవటం దురదృష్టకరం. 15వ వచనం. రాజు సన్నిధిలో ఉండి రాజు ముఖం చూస్తూ రాజ్యమందు ప్రథమ పీఠం మీద కూచుండే పారసీక మాదీయ ప్రధానులు 7 వీరెవరనగా కర్షణ, శతారు, అద్మాత, తర్షీషు, మెరెను, మర్శన, మెమూకాను అనేవారు. మెమూకాను రాజుల ఎదుట ప్రధానుల ఎదుట నిలిచి మాట్లాడాడు. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రమే కాదు, రాజు యొక్క సమస్త సంస్థానాలలో ఉండే అధిపతులందరి ఎడల, జనులందరి ఎడల నేరస్తురాలైంది. రాజుగారు తమ రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకురావాలని ఆజ్ఞాపించగా ఆమె రాలేదనే సంగతి బయలుపడగానే స్త్రీలందరూ అది విని ముఖమెదుటనే తమ పురుషులను తిరస్కారం చేస్తారు. పారసీక మాదీయ నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లే ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుతారు. దీనివలన బహు తిరస్కారము పుట్టుకొస్తుంది. రాజా, తమ సమ్మతి అయితే వస్తీ రాజైన తమ సన్నిధికి ఇక ఎప్పటికీ రాకూడదని తమరు ఆజ్ఞ జారీ చెయ్యాలి. అది తప్పకుండా మాదీయ పారసీక న్యాయం చొప్పున నియమించాలి. వస్తి కంటే యోగ్యురాలిని తమ రాణిగా తమరు చేసుకోవాలి. రాజుగారు చేసే ఈ శాసనము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటిస్తే ఘనురాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానిస్తారు. ఈ సలహా రాజుకు అధిపతులకు అనుకూలంగా ఉంది. గనుక రాజు మెమూకాను మాట ప్రకారమే చేశాడు. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలని, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటివారితో మాట్లాడాలని ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానానికి దాని రాత ప్రకారముగా రాజు తన సకలమైన సంస్థానాలకు దానిని గూర్చిన తాకీదులు పంపించాడు. వింటున్నారా శ్రోతలు, కథ చిలికి చిలికి గాలివాన అయింది. వస్తి చేసిన తొందరపాటు తీర్మానానికి ఫలితంగా రాజుగారు ఆమెకు విడాకులిచ్చేటంతవరకు వచ్చింది. ఏడుగురు రాజుగారి రహస్యాలోచన సభలో ప్రముఖులు. రాజు వారితో సంప్రదించాడు. ఎవరైనా సరే రాజాజ్ఞను ధిక్కరించటం మామూలు సంగతి కాదు. రాజ్యంలో ఇది గొప్ప సంక్షోభానికి దారితీస్తుంది. రాజుగారి మాటను వస్తి రాణి ఖాతరు చేయలేదు. ఇది వార్త. దీనికి రాజు అతని మంత్రులు కలిసి ఏదో నిర్ణయం చెయ్యాలి. సత్వరంగా చర్య గైకొనాలి. మరేం చెయ్యాలి? దీనికి ఆధారంగా ఏ న్యాయసూత్రమూ లేదు. ఇంతకుముందు అలాంటిదేదీ జరిగి ఉండలేదు. సోదరీ సోదరులారా, ఈ సందర్భంలో మీకొక వాస్తవాన్ని గుర్తు చేస్తాను. ఆ రోజుల్లో స్త్రీలకు వ్యక్తిగతంగా స్వాతంత్ర్యమనేది లేదు, కాని రాణికి ఎంతో స్వాతంత్ర్యముంది. రాజు చెప్పింది చేసి తీరాలనే నిర్బంధమేమీ లేదు. రాజుగారి సమాలోచన సభ ఏమి శాసనం రూపొందించాలి? అది వారికే తోచటం లేదు. వారిలో మెమూఖాను అనేవాడు లేచి నిలిచి మాట్లాడుతున్నాడు. ఇతడే రాజ్యసభలో స్పీకర్ లాంటివాడు. ఇతడు భార్యాలోలుడు. ఇంట్లో ఆమెదే పెత్తనం. అతడేమంటున్నాడో విన్నారా? వష్టీరాణిగారి వైఖరిని గురించి అందరికీ తెలిసిపోయిందంటే ఇంకేముంది? ఎవరూ ఈ రాజ్యంలో భర్తల మాట వినరు. వష్టిరాణి చేసిందానికి మనం ఏమీ చర్య తీసుకోకుండా ఉంటే కొంప మునిగిపోతుంది. నేనింకా ఇంటికి వెళ్లలేను. నా భార్య నసలే లెక్క చెయ్యదు. మెమూకానుగారింట్లో తీర్మానాలన్నీ అతని భార్య చేస్తుంది. అందుకే మెమూకాను ఇంత భారంగా మాట్లాడుతున్నాడు. అతని భయం అతనికుంది. కొందరున్నారు, వీరికి తమ స్వంత అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశాలుండవు. ఇంట్లో చూతామా, వీరి భార్యలు అసలు వీరి నోరెత్తనివ్వరు. ఇలాంటి వారు బోర్డు మీటింగుల్లో మాట్లాడుతుంటారు. గంటల తరబడి ఏమేమో చెబుతుంటారు. వీరి సలహాలు ఎవరికీ ఏమాత్రమూ ప్రయోజనకరమైనవి కావు. మెమూకాను అదే రకం మనిషి. ఏదో పెద్ద సలహా చెబుతానని లేచి నిలిచాడు. మెమూకాను సామంతరాజుల్లో ఒకడు. ఈ సమస్య వ్యక్తిగతంగా తన కుటుంబముపై ప్రభావం చూపుతుందేమో అని భయపడుతున్నాడు. వస్తిరాణి భర్త మాట విన్నదా? నేను వినడానికి అంటుందేమో తన భార్య. వెనకటికి ఒక ఆయన ఉండేవాడు. ఆయన అందరికీ పదే పదే చెప్పేవాడు, నా భార్య ఎంతో విధేయురాలు, నాకు అసలెప్పుడూ ఎదురాడదంటే ఆడదు, ఎదురాడని మహాసాధ్వి. ఆ తరువాత అసలు సంగతి బయటపడింది. ఈ విధంగా నువ్వు అందరికీ చెబుతూ ఉండాలి, లేకపోతే చూచుకో నీ పని పట్టిస్తా అందిట అతని ప్రియసతి. మెమూకాను వాదమేమిటి? అహష్వేరోషు రాజు, వష్టిరాణి వీరిద్దరూ మన కుటుంబాలకు ఆదర్శప్రాయులు. వారి మాదిరే అందరూ అనుసరిస్తారు గదా. మరి వష్టిరాణి భర్త మాటను తిరస్కరించిందంటే మన భార్యలు అసలే మన మాట వినరు. ప్రియ రేడియో శ్రోతలు, ఈ సందర్భాన్ని సరిగా గ్రహించండి. అది అన్యరాజు దర్బారు. రాజు అన్యుడు. వారిదంతా అన్య సాంప్రదాయం. వారికి ధర్మశాస్త్రమూ లేదు. అది క్రైస్తవ దృక్పథమూ కాదు. వారిది మాదీయ పారసీక సాంప్రదాయం. అది సంగతి. ఇంకేముంది? అనుకున్నదంతా జరిగింది. వష్టిరాణికి గుర్తింపు పోయింది. ఇక మీదట ఆమె పట్టపు రాణి కాదు. ఎందుకనగా ఆమె రాజాజ్ఞను తిరస్కరించింది. ధిక్కార నేరానికి ఇది శిక్ష. శాసనం చేయబడింది. వెంటనే తాకీదు రాయబడింది. అహష్వేరోషు రాజ్యంలో ఈ శాసనం వెంటనే అమలులోకి వస్తుంది. రాజ్యమంతటా ప్రతి కుటుంబంలో భార్యలు భర్త మాటను జవదాటకూడదు. పురుషుడిదే ఆధిక్యం. అంతకుముందు అలాంటి శాసనం లేదు. ఇది మాదీయ పారసీక రాజ్య శాసనం. దీనికి తిరుగులేదు. అహష్వేరోషు రాజుకు కొంచెం ఉన్మాదం కూడా ఉంది. ఇతడు ధర్మాపులే పట్టణం మీదికి గొప్ప సైన్యంతో దండెత్తాడు. 300 ఓడలతో దండయాత్ర చేశాడు. సలామిస్ అనే చోట ఓడిపోయాడు. ఉన్మాదంతో రెచ్చిపోయి ఇతడేం చేశాడంటే తన బెల్ట్ తీసుకుని సముద్రపు అలలను ఊరికే కొడుతున్నాడట. చాలామంది అప్పటి రాజులకు ఇలాంటి ఉన్మాదమే ఏదో ఒకటి ఉంటూ ఉండేది. అహష్వేరోషు రాజు గొప్ప శక్తియుక్తులు గలవాడే, అయితే అర్థము పర్థము లేని ఉక్రోషంతో రెచ్చిపోయి మహాసౌందర్యవతి అయిన వస్తిరాణిని పోగొట్టుకున్నాడు. తన స్వాభిమానం దెబ్బతిన్నదని మండిపడ్డాడు అవివేకి. వస్తిరాణిని అహష్వేరోషు బహిష్కరించాడు. మాదీయ పారసీక రాజులు శాసనం చేశారంటే అది మారదు, దానిని మార్చడానికి వీల్లేదు. శాసనాన్ని ఏమాత్రము సవరించటానికి కూడా వీలుకాదు. అది మాదీయ పారసీక రాజుల కఠిన శాసనం, తిరుగులేని శాసనం. సోదరీ సోదరులారా, ఎస్తేరు కథలో మనం నేర్చుకునే ప్రాథమిక పాఠం ఇదే. దేవుడు తన ప్రజలను గురించి ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. వారు ఎట్టి పరిస్థితిలోనూ నశించకూడదని దేవుని ఆశ. వారు ఎక్కడున్నా తమ గుర్తింపును కోల్పోకూడదు. ప్రతి తరంలోనూ సాక్ష్యార్థమై తన బిడ్డలు ఉంటారు. యజ్రా నెహెమ్యాల లాంటి నాయకులను, ఎస్తేరు లాంటి నాయికలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఫలించండి. దేవుని రాజ్య ప్రయోజనాలను ప్రచారం చేయండి. మనలో ప్రతి ఒక్కరము దేవుని యొక్క కృపాఫలమే అని మరచిపోకండి. క్రైస్తవ సహవాసము, శిష్యత్వము అనే మధుర భావనలు మనలను నింపివేస్తున్నాయి. యేసుకు విధేయులు కండి. దేవుని రాజ్యానికి మనలో ప్రతి ఒక్కరము సజీవ సాక్షులమే. ఆయన రాజ్యాన్ని మన మాటల్లో చేతల్లో వ్యక్తీకరించాలి. మనం ప్రతి ఒక్కరము కొత్త నిబంధన యాజకులం, ప్రవక్తలం. యాజకులు సాధ్యమైనంత వరకు వాక్యాన్ని పునరుద్ఘాటించాలి యజ్రాలాగా. అదే సమయంలో ప్రవక్తలమై అవసరమైనప్పుడెల్లా దేవుని పక్షాన మన సంఘాలను, విశేషించి మన జాతిని సవాలు చేయాలి. ప్రేమ కలిగి మనం సత్యం చెప్పాలి, చెబుతూ ఉండాలి. ఈ చీకటి లోకంలో మనం దివ్యజ్యోతులమై ప్రకాశించాలి. క్రైస్తవ మహిళలారా, రూతు ప్రేమగాథ విన్నారు. ఇప్పుడు ఎస్తేరు సాహసగాథ వినబోతున్నారు. రూతులాంటి ప్రేమమయి ప్రతి సంఘంలో కనీసం ఒక్కరున్నా చాలు. ఎస్తేరులాంటి సాహసిక నారీమణి ప్రతి 10 సంఘాలకు ఒక్కరున్నా చాలు. సంఘాలలో మహత్తరమైన ఉజ్జీవం రాగలదని ఆశిస్తాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృప, తండ్రి అయిన దేవుని మహాప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
బైబుల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా
ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 517.